ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। நாராயணம் நமஸ்கிருத்யம் நரம் சைவ நரோத்தமம் தேவிம் சரஸ்வதிம் வ்யாசம் ததோ ஜாயமுதீரயே நஸ்த ப்ராயேஷ பத்ரேஷு நித்யம் பாகவத சேவயாம் பகவதீர் உத்தம ஸ்லோகே பக்திர்பவதி நைஷ்டிகீ தத்த காஞ்சன கௌராங்கீ ராதே பிருந்தாவனீஸ்வரீ விருஷபானசுதே தேவீ பிரணமாமி ஹரிப்ரியே வாஞ்சாகல்பதருப்யஸ்ய க்ருபாசிந்துப்யைவ ச பதிதானாம் பாவனேப்யோ வைஷ்ணவேப்யோ நமோ நமஹ. சதுத்துனதி ஸ்ரீமத் பாகவத தசம ஸ்கந்தம் அத்தியாயம் 8 ஸ்லோகம் 45. த்ரயாச்சோபநிஷத் பிஷ்யாம் த்ரயாச்சோபநிஷத் பிஷ்யாம் சாங்க்ய யோகைஸ்ய சாத்வதஹே சாங்க்ய யோகைஸ்ய சாத்வதஹே உபகீயமான மகாத்மியம் உபகீயமான மகாத்மியம் ஹரிம் சாமன்யதாத்மஜம் ஹரிம் சாமன்யதாத்மஜம். ப்ளீஸ் ரிப்பீட் வர்ட் டு வர்ட் டிரான்ஸ்லேஷன். த்ரயா, மூடு வேதமுல சேத, ச கூட, உபனிஷத் பிஹி உபனிஷத்துல ஜானமு சேத, சாங்கிய யோகை சாங்கிய யோகமு சேத, மரியு சாத்வதை ருஷுலச்சே பக்துலச்சே லேதா வைஷ்ணவ தந்திரமு பஞ்சராத்திரமுலச்சே உபகீயமான மகாத்மியம் எவ்வனி மகிமலு கீர்த்தின்சபடுனோ ஹரிம் தேவதேவுடகு ஸ்ரீஹரிணி சா ஆமே அமன்யத பாவிஞ்சனு ஆத்மஜா தன புத்திரடனுச்சு. தீனிக்கு அர்த்தமு பாஷ்யமு செப்பினதே ஸ்ரீ பக்தி வேதாந்த சுவாமி ஸ்ரீல பிரபுபாத் ஜய ஸ்ரீல. மூடு வேதமுல சேத, உபனிஷத்துல சேத, சாங்கிய யோகமு சேத, வைஷ்ணவ சாரஸ்வதமு சேத பகவத் மகிமலு கீர்த்தின்சபடினனு ஆ பரமபுருஷுனி யசோத தன புத்திரி புத்திரடனி பாவிஞ்சன். பாஷ்யம். பகவத்கீதையந்து ஸ்ரீகிருஷ்ண பகவானுடு தெளிப்பினட்லுகா ஆ தேவதேவுனி எருகுட்டையே வேதாத்தியனமு யொக்க பிரயோஜனம். வேதேஷ்ய சர்வேர் அகமேவ வேத்ய, வேதமுல வலன மூடு பிரயோஜனமுல கலவனி ஸ்ரீ சைதன்ய மகாபிரபு சனாதன கோஸ்வாமிக்கு தெளிப்பியுண்டிரி. மொதடிதி ஸ்ரீகிருஷ்ணுடுதோ மனக்கு கல சம்பந்தமு எருகுட, ரெண்டவதி ஆ சம்பந்தமனுசரிச்சி வர்த்தின்சுட அபிதேயம், இக மூடவதி சரமகமியமுனு சேருட பிரயோஜனம். பிரயோஜனம் அனகா அவசரமணி ஆவசியகமு அர்த்தம். சரமாவசரமுனு குர்ச்சி ஸ்ரீ சைதன்ய மகாபிரபு பிரேம புமர்தோ மகான் அனி விவரிச்சிரி. பகவத் பிரேமனு படையிட்டையே மாணவுனி பரமாவசியகம். கிருஷ்ண பிரேமலோ பூர்த்திகா ததாத்மியமு செந்தியுன்னந்துன యశోద ఈ ఆవశ్యకత యొక్క అత్యున్నత స్థానములో ఉన్నట్లు మనము కాంచవచ్చును. ఆరంభమునందు వేద ప్రయోజనము కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనకాండ అని మూడు విధములుగా త్రయి యత్నింపబడును. మనుజుడు ఉపాసనకాండ యందు పరిపూర్ణత్వ స్థితిని బడసిన పిమ్మట విష్ణు ఆరాధనకు, నారాయణ సేవకు వచ్చును. సర్వోత్తమమగు ఆరాధనమేమిటో తెలుపమని పార్వతీదేవి శివుని ప్రశ్నించగా ఆ మహాదేవుడు ఆరాధనాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం అని సమాధానమసగెను. విష్ణోపాసనము లేదా విష్ణు ఆరాధనమే అత్యున్నత పూర్ణత్వ స్థితి అని దేవకి అనుభూతి పొంది ఉండెను. కాని యశోద ఎటువంటి ఉపాసన చేయలేదు. ఆమె కేవలము శ్రీకృష్ణుని యొక్క దివ్యమగు ప్రేమను వృద్ధి కావించుకుని ఉండెను. కనుక ఆమె స్థితి దేవకి కన్నను ఉత్తమమైనది. ఈ విషయమును చూపుటకే శీల వ్యాసదేవుడు త్రయా చోపనిషద్ధి ఎనుచు ఈ శ్లోకమును రచించెను. విద్యాప్రాప్తికై మనుజుడు వేదాధ్యయనమును ఆరంభించినప్పుడు మానవ నాగరికత యందు నెలకొనును. విదపాతడు కొంత పురోగమించి ఉపనిషత్తుల యొక్క అధ్యయనమును ద్వారా బ్రహ్మజ్ఞానము, పరతత్వము యొక్క నిరాకారానుభూతి బడయును. ఆ పిదపాతడు మరింత పురోగమించి పరమనియామకుని ఎరుగుటకు సాంఖ్యయోగమును చేరును. ఆ పరమనియామకుడే భగవద్గీత యందు సూచితమైన వాడుగా పరంబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వత, ఆ పురుషుడే పరమనియామకుడు పరమాత్ముడని ఎరిగినంతట మనుజుడు యోగ విధానమునందు నెలకొన్ను. ధ్యానావస్థిత గతే మనసా పశ్యంతియం యోగినః. కాని యశోద ఈ స్థితులనన్నింటినీ ఏనాడో అతిశయించినది. తన ప్రియపుత్రునిగా శ్రీకృష్ణుని ప్రేమించడి స్థితికి చేరినదై ఆమె ఆధ్యాత్మికానుభవపు అత్యున్నత స్థితి యందు నిలిచినదిగా భావింపబడినది. పరతత్వము మూడు తత్వములుగా అనుభూతమగును. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి సభ్యతే. కాని యశోద ఎంతటి పారవస్య స్థితిలో ఉండెనగా బ్రహ్మము పరమాత్ముడు భగవానుడు అనేటి తత్వములచే ఆమె ఎరుగకుండెను. భగవంతుడే సాక్షాత్తుగా ఆమెకు ప్రియపుత్రుడయ్యను. కనుక శ్రీ చైతన్య మహాప్రభు ప్రకటించినట్లుగా రమ్యా కాచిదుపాసన వజ్రవధూ వర్గేణ యాకల్పిత. యశోద యొక్క భాగ్యము అసమానమైనది. పరతత్వముగు దేవదేవుడు వివిధ స్థితులలో అనుభూతమగుచుండెను. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు దీనిని కూర్చి ఇట్లు పలికెను. ఏ తామాం ప్రపద్యంతే సాంస్తతైవ భజామ్యహం, మమవత్మానువత్వంతే మనుష్యా పార్థ సర్వసః. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడెదరో వారిని ఆ విధముగా నేను అనుగ్రహించును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ను విధములా నా మార్గమునే అనుసరింతురు. ఒకనొకడు కర్మిష్యుడు కావచ్చును, జ్ఞాని కావచ్చును, యోగి కావచ్చును, పిదప భక్తుడు కావచ్చును, లేదా ప్రేమభక్తుడు కావచ్చును. కాని ఇన్నింటిలో ప్రేమభక్తియే చరమానుభూతి స్థితి. యశోద నిజముగా అటువంటి ప్రేమభక్తినే ప్రదర్శించినది. ఓం అజ్ఞానతిమిరం దస్యా జ్ఞానాంజనశలాకయా చక్షురన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతి దేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పశ్చాత్యదేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. త్రయాచోపనిషద్భిశ్చ సాంఖ్యయోగైశ్చ సాత్వతై ఉపగీయమాన మహాత్మ్యం హరిం సామాన్యతాత్మజం. మూడు వేదముల చేత, ఉపనిషత్తుల చేత, సాంఖ్యయోగము చేత, వైష్ణవ సారస్వతము చేత భగవత్ మహిమలు కీర్తింపబడినను ఆ పరమపురుషుని యశోద తన పుత్రుడని భావించను. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఒక్కొక్కసారి తర్వాత అధ్యాయాల్లో ఉద్ధవుడు కూడా ఒక దగ్గర ప్రశ్నించినట్లుగా ఉంది. ఏమని అంటే, పుట్టుక లేనివాడి అంటారు, పుడతావు, తర్వాత తల్లితో దెబ్బలు తింటావు. భయానికే భయము కలిగించేవాడి అంటారు, మరి జరాసంధుడు యుద్ధానికి పిలిచినప్పుడు కోటలో దాక్కున్నావు. మాట తప్పని వాడి అంటావు, మరి మాట తప్పి ఆయుధం చేత బునావు. నీ మహిమలేమీ అర్థం కావట్లేదయ్యా నాకు అంటారు. భగవంతుడు ఎప్పుడైతే ఆ భక్తుల విషయం వస్తుందో, ఏ సందర్భంలో కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధనలను భగవంతుడు ఉల్లంఘించడు. కానీ ఒక్క సందర్భంలో మాత్రం ఆయన ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధనలను కూడా ఉల్లంఘిస్తాడు. అది ఎప్పుడు అంటే, భక్తుల యొక్క ప్రీత్యర్థం, భక్తుల యొక్క కోరిక కోసం ఆ నియమాలను ఉల్లంఘిస్తాడు, బ్రేక్ చేస్తాడు. అంటే ప్రపంచమంతా కూడా మాట తప్పినవాడు అన్నటువంటి అపవాదు తీసుకునేదానికైనా భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ భక్తుణ్ణి మాత్రం అసంతృప్తి చేయలేడు అన్నమాట. ప్రపంచమని అనుకుని, అరే మాట తప్పాడు పర్వాలేదు అనుకుని వాళ్ళు ఏమన్నా అనుకుని, కానీ నా భక్తుణ్ణి మాత్రం నేను అసంతృప్తి చెందించలేను. సో ఇది ముఖ్యమైనటువంటి విషయం భగవంతుని యొక్క, ఆయన యొక్క భావనలో. అందుకనే జయవిజయులు శత్రుకుమారులను అవమానించినప్పుడు భగవంతుడు ఏమంటున్నారు అంటే, ఏ జయవిజయులారా, నా మనోభావన అర్థం చేసుకోకుండా మీరు ప్రవర్తించారు అంటున్నారు. నా మనోభావన ఏమిటి అంటే, యజ్ఞయాగాదుల్లో క్రతువుల్లో తర్పణాలు అర్పిస్తే నేను సంతృప్తి చెందను, ఆ పదార్థాలన్నిటితోటి చక్కగా ప్రసాదం చేసి నాకు నైవేద్యం పెట్టి నా భక్తులకు పంచితే వాళ్ళు ఆనందంగా దాన్ని స్వీకరిస్తే నేను ఆనందిస్తాను. భక్తుల పాదధూళి నా నెత్తిన నేను చల్లుకోవాలనుకుంటున్నాను. ఆ రకంగా చేయడం వల్ల సృష్టి అంతా కూడా పవిత్రమవుతుంది అని. సృష్టి భగవంతుని యొక్క పాదాల దగ్గర పుడుతుంది. ఆ పాదధూళి భక్తుల పాదధూళి ఆయన నెత్తిన చల్లుకోవాలని అనుకుంటున్నారంట. ఆ రకంగా చేయడం వల్ల భగవంతుడు విరాట్ స్వరూపుడు, విశ్వమంతా కూడా ఆయన యొక్క స్వరూపంలో ఉంది. ఆయన మీద భక్తుల పాదధూళి చల్లుకుంటే సృష్టి అంతా కూడా, విశ్వమంతా కూడా పవిత్రమవుతుంది అని చెప్పి నేను భావిస్తాను. అటువంటిది నా భక్తులకు మీరు అపరాధం చేశారు, ఖచ్చితంగా మీరు శిక్షార్హులే అని చెప్పి భగవంతుడు చెప్తూ అన్నమాట. ఇక్కడ ఉదాహరణకి ఊహించుకుందాము, వేదాలన్నీ కూడా ఆ దేవదేవుని యొక్క గుణగణాలను కీర్తిస్తూ ఉన్నాయి. కానీ యశోదమ్మ మాత్రం తన సామాన్యమైనటువంటి ఒక చిన్న బిడ్డవాళ్లే భగవంతునితో ఆమె ప్రవర్తిస్తూ ఉందన్నమాట. సో భగవంతుడు స్వయంగా మన యొక్క కోరికను బట్టి మన యొక్క చైతన్యాన్ని యోగమాయ మహామాయ అనేటువంటి రెండు శక్తుల ద్వారా ఆయన యొక్క మన చైతన్యాన్ని కప్పేస్తాడనమాట. అభక్తునికి, మనలాంటి వాళ్ళకి మహామాయ కప్పేస్తుంది భక్తికి దూరంగా ఉండడం కోసం. భగవంతుడు భక్తులకి వాళ్ళ యొక్క కోరికను బట్టి యోగమాయ కప్పేస్తుంది అన్నమాట. ఇంత అతీతమైనటువంటి లీలలు ప్రదర్శిస్తూ ఉన్నప్పటికీ కూడా పుట్టిన తక్షణమే పూతన్ను సంహరించడము అంటే అది సామాన్యమైనటువంటి విషయమా? తర్వాత గిరిగోవర్ధన పర్వతాన్ని ఎత్తి నిలబడ్డం అంటే భాగవతం ఏం చెప్తుంది, చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు కుక్క గొడుగుని ఇట్లా త్రుంచి పైకి ఇట్లా ఎత్తి నిలబెట్టుకుంటారు గొడుగులాగా. ఆ రకంగా గిరిగోవర్ధన పర్వతాన్ని స్వామి వారి చిటికిన వేలు మీద ఎత్తి ఇట్లా నిలబడ్డారంట. అదేమన్నా సామాన్యమైన విషయమా? అఘాసురుని వధించాడు, తృణావ్రతుణ్ణి వధించాడు. సో ఎంతో మంది రాక్షసులని వధిస్తూ ఉన్నప్పటికీ కూడా యశోదమ్మ మాత్రం తని కృష్ణుడు చిన్న బిడ్డడులాగానే భావిస్తూ ఉంది. అందువల్లే ఉద్ధవుడు కూడా వచ్చి యశోదమ్మ అంటుందన్నమాట. ఉద్ధవుడు వచ్చినప్పుడు ఏం చెప్తారు కృష్ణుడు, వాళ్ళందరూ తెగ ఏడుస్తూ ఉన్నారు, తీవ్రతతో బాధపడుతూ ఉన్నారు, వాళ్ళని ఓదార్చు, ఏడవకుండా చేయమని చెప్పి చెప్తాడు అన్నమాట. అప్పుడు ఉద్ధవుడు వచ్చి యశోదమ్మతో చెప్తాడు. యశోదమ్మ అంటుంది ఉద్ధవుని చూడంగానే, ఏడి నా కృష్ణుడు ఏడి అంటుంది, నా కృష్ణ ఏడి అంటుంది. అప్పుడు ఆమె కొన్ని బట్టలు కృష్ణుడు చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయనకు సరిపడే రకంగా ఏర్పాటు చేసినటువంటి కొన్ని దుస్తులు అవి చూపించి, చూడు ఇవన్నీ కూడా నా కన్నయ్య కోసం నేను కుట్టి ఏర్పాటు చేసుకుని ఉన్నాను, తర్వాత రోజు చక్కటి పూలమాల తయారు చేసేటువంటిది యశోదమ్మ. ఈ పూమాల దేనికోసమో తెలుసా? నా కన్నయ్య కోసం. మెత్తటి పాన్పు ఏర్పాటు చేసేటువంటిది, ఈ పాన్పు ఎవరి కోసమో తెలుసా? నా కన్నయ్య కోసం. తర్వాత చక్కటి తినుబండారాలు ఏర్పాటు చేసేటువంటిది, ఇవన్నీ దేనికి వండానో తెలుసా? నా కన్నయ్య కోసం. ఏడి నా కన్నయ్య. అప్పుడు ఉద్ధవుడు అంటాడు అనమాట, అయినా మీ కన్నయ్య మీ కుమారుడు అని చెప్పి అనుకుంటున్నారా? దేవోత్తమ పురుషుడు, దేవదేవుడు అంటాడు. అప్పుడు యశోదమ్మ చు ఇవన్నీ మాట్లాడు, మీకు దేవుడేమో, నాకు నా బిడ్డడు నా కన్నయ్య అంట, నాకు నా బిడ్డడు. సో మనం కూడా ఊహించుకుందాం, యశోదమ్మ ఏం కోరింది, ఏం కోరింది ఆమె, ఏం కోరింది అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు తన పుత్రుడిగా ఆమె చూసుకోవాలని చెప్పి కోరిక కోరింది అనమాట. సో ఆమెకు భగవంతుడు యోగమాయ చేత ఆమె యొక్క చైతన్యాన్ని కప్పకపోతే భగవంతుడు ఏదో విరాట రూపంలో శంఖచక్ర గదా పద్మాలతోటో లేకపోతే దేవోత్తమ పురుషుల్లాగో ఆ అవగాహన ఎప్పుడు ఉంటే ఆమె ఆడలేదు, పాడలేదు, లాలించలేదు, పాలించలేదు. ఆమె ఏం చేస్తుంది? దాసోస్మి అని దండం పెట్టుకుంటా ఉంటుంది అనమాట. ఆమె కోరిక ఏంటి? తల్లిలాగా తన బిడ్డలాగా భగవంతుని చూసుకోవాలనుకున్నది ఆమె కోరిక. అదే ఈ వేదాల్లో వివరించినట్లుగా ఆ యొక్క భగవంతుని యొక్క దివ్య గుణాలను కాన ఆమె దివ్య శక్తులను కాన ఆమె ఎప్పుడు అదే ధ్యానంలో ఉండింది అనుకోండి, భగవంతుని కోలుతో కొట్టలేదు, తాటితో బంధించలేదు, తర్వాత పాలివ్వలేదు, లాలించలేదు, ఇవన్నీ చేయలేదు. ఎందువల్లంటే ఉదయం లేచి మెనకలో జాగృతంలో ఉన్నప్పటి నుంచి కృష్ణుని చూడంగానే రెండు పుష్పాలు తీసుకొని కేశవాయనమా, నారాయణాయనమా, మాధవాయనమా, గోవిందాయనమా అని చెప్పి పూజలు చేస్తూ ఉండాలన్నమాట. ఆమె నిజమైన కోరిక ఏమిటి అంటే ఆ దేవదేవుని ఒక పుత్రుల్లాగా ఆమె చూసుకోవాలా అనేటువంటిది ఆమె కోరిక అనమాట. సో అందుకోసం భగవంతుడు యోగమాయతోటి ఆమె యొక్క చైతన్యాన్ని కప్పేస్తూ ఉన్నాడు. అందుకని మన యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే మనం ఏం కోరుకుంటూ ఉన్నాం భగవంతుణ్ణి అని చెప్పి, బయట కోరుకునేది కాదు, అంతర్గతంగా హృదయంలో బలంగా ఏం కోరుకుంటూ ఉన్నాం. బయటకేమో బా నేను పూర్ డివోటీ అవ్వాలనుకుంటున్నాను బ్రో, పూర్ ప్యూర్ కాదు పూర్. సో బయటకది ప్యూర్ అని వినిపించినా కానీ లోపల భావన ఏంటి అంటే భగవంతుడు అది చూస్తాడు, భావగ్రాహి జనార్దన్, వీడు ప్యూర్ డివోటీ కాదు పూర్ డివోటీ అవ్వాలనుకున్నాడు, తదాస్తు. దానికి తగ్గట్టుగానే భగవంతుడు మాయతో మనల్ని కప్పేస్తాడు. మనం ప్యూర్ నిజంగా కావాలనుకుంటే ప్రభుపాదుల వారు ఒక లెక్చర్లో చెప్తారనమాట, ఎవరైనా కానీ నిజంగా పవిత్ర భక్తుడు అవ్వాలని సంకల్పం చేస్తే చాలు వాడు పవిత్ర భక్తుడు అయిపోతాడు అంట ప్రభుపాదులు. అంటే ఆ సంకల్పంలో కూడా స్థిరత్వం లేదు. ఒక్కోసారి అనుకున్న మరీ ప్యూర్ అయిపోతే చాలా ఉన్నాయి అనుభవించడానికి, కొంచెం అనుభవించేసి తర్వాత అయిపోదాం ప్యూర్, అప్పుడే కాదు లోపల ఆ యొక్క ఆ డిజైర్ ఆ యొక్క అనుభవించాలనేటువంటి భావన చాలా బలంగా ఉంది లోపల. అందువల్ల ఆ భావనను భగవంతుడు చూస్తాడు, బయట భావన కాదు లోపల ఏం భావన ఉంది అన్నటువంటిది. సో ఇక్కడ యశోదమ్మ చాలా బలంగా దేవదేవుడు నా బిడ్డడుగా నేను ఆయన్ని చూసుకోవాలన్నటువంటి కోరిక చాలా బలంగా ఉంది. ఎంత బలంగా ఉంది అంటే అది జరిగేటట్టుగా భగవంతుడు నిజంగానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవతలందరూ కూడా అరే ఆయన క్రీగంటి చూపు కనుబొమ్మ అట్లా పైకి ఇట్లా ఎత్తితే వాళ్ళందరూ గడగడగడగడ పనులు చేసుకుంటారని, అటువంటిది ఆ దేవదేవుడు పోయి ఆమె ఒడిలో పనుకుంటున్నాడు, ఆమె పాలు తాగుతున్నాడు, ఆమె కోల్తో కొడుతూ ఉంటే కొట్టించుకుంటున్నాడు. ఎవరికన్నా అసలు ఊహించుకోగలరా భగవంతుణ్ణి ఆ స్థితిలో? కానీ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయని వాళ్ళందరూ కూడా ఆమె ఏం వాళ్ళకి అర్థం కావట్లేదు, అది దేవతలకు కూడా అర్థం కావట్లేదు. యశోదమ్మ మరి ఏమి పుణ్య కార్యక్రమాలు చేసింది అంత ఉన్నత స్థితి ఆమె పొందింది అంటే అని చెప్పి ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ కూడా అదే సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడనమాట. ఆ దేవదేవుడు సహస్ర కోటి లక్ష్ములు ఆయన యొక్క పాదాలను సేవిస్తూ ఉన్నారు, సహస్ర కోటి లక్ష్ములు. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం, సహస్ర కోటి లక్ష్ములు అంట. అఖిలాండ కోటి బ్రహ్మాండాలున్నాయి, తర్వాత అదే రకంగా అఖిలాండ కోటి వైకుంఠాలున్నాయి, ఒక్కొక్క వైకుంఠంలో ఒక్కొక్క స్వామివారు ఉన్నారు, ఒక్కొక్క లక్ష్మీదేవి ఉంది. సహస్ర కోటి లక్ష్ములు ఆయన పాదాలు సేవిస్తూ ఉంటే ఆ దేవదేవుడు ఈమె ఇంటిలో ఒక సామాన్య బాలుళ్లాగా ప్రవర్తిస్తూ ఉన్నాడే, అది ఆ యొక్క యశోదమ్మ యొక్క బలమైనటువంటి కోరిక. మనలో కూడా ఆ దృఢమైనటువంటి కోరికలు ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో అప్పుడు ఏ తామాం ప్రపద్యంతే సంస్థతైవ జామ్యం, భగవంతుడు మన యొక్క భావనను బట్టి ఆయన ప్రతిస్పందిస్తాడు. అంటే మనకు అంత ఉన్నతమైనటువంటి స్థితి మనకు కలగలేదు అంటే దానికి కారణం ఏమిటి అంటే మన కోరిక ఇంకా ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి, అనాసక్తి రాలేదు, ఇంకా ఆసక్తి ఉందన్నమాట. అందువల్ల ఆ బలమైనటువంటి కోరిక లేని దానివల్ల భగవంతుడు ఆ రకంగా ప్రతిస్పందించట్లేదు. సో మనం ఈ యొక్క భక్తి మార్గంలో ఖచ్చితంగా తర్వాత నామామృతంలో కూడా ఒక సందర్భంలో వివరించున్నారు ఏమని అంటే, కృష్ణు యొక్క నామం ప్రతినిత్యం చేస్తూ ఉన్నారు ఎవరన్నా అంటే 1000 జన్మలు విష్ణువుని ఎవరైతే సేవిస్తారో వాళ్ళు ప్రతినిత్యం కూడా కృష్ణనామాన్ని జపించేటువంటి అవకాశం లభిస్తుందంట. అంటే ఆల్రెడీ 1000 జన్మలు విష్ణువుని సేవించేటువంటిది పాస్ అయిపోయాం మనందరం, అయితే కృష్ణనామం రోజు చేస్తా ఉన్నామండి. అంటే ఇక్కడ కూడా కృష్ణనామం చేసేటప్పుడు కూడా పూర్ణత్వం అన్నటువంటిది వచ్చేంత వరకు మనలో ఆ పరీక్షలు అన్నటువంటి ఉంటూనే ఉంటాయి. పూర్ణత్వం రావాల దీంట్లో కూడా. డాక్టర్ కూడా ఏం చెప్తాడు, మనకు మెడిసిన్స్ రోగానికి ఇచ్చిన తర్వాత నాయన నీకుండే రోగాన్ని బట్టి 5 రోజులు ఈ డోసు వాడాలా, మధ్యలో ఆపేస్తే మళ్ళా ఉపయోగం లేదు, మళ్ళా రోగం వచ్చేస్తుంది. మనం కూడా పూర్ణత్వం, పూర్తిగా మనలో ఉండే భౌతిక కాలుష్యాలన్నీ ప్రక్షాళనం చేయనంత వరకు నామం పట్ల, సేవ పట్ల, శ్రవణం పట్ల ఆసక్తి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మళ్ళా మన రోగం వచ్చేస్తుంది అనమాట. అందుకని ఏ రోజు జపం చేయలేదో ఆ రోజు మనం ముఖంలో కళ్ళ ఉండదనమాట. ఎట్టుంటుంది ఆ ఫేస్ చూడంగానే ఈయనకేదో ప్రాబ్లం అయిపోయింది కథ, లోపలేదో కొరుకుతా ఉంది అనమాట. ఎప్పుడైతే నామం శ్రవణం బాగా చేస్తామో సేవలు బాగా చేస్తామో అప్పుడు ఆనందంగా ఉంటాం. ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం ఇవి ఎప్పుడైతే చేయలేదో, అంటే మనలో ఇంకా ఆ భవరోగం అన్నటువంటిది పూర్తిగా ప్రక్షాళనం కాలేదు. అది ఉంది, భవరోగం ఉంది, అది పూర్తి స్థాయిలో తీవ్రంగా నామం చేసి 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 ఎంత అహంకారాన్ని చంపుకొని. రఘునాథదాస్ గోస్వామి ఆయన 100000 నామాలు రోజుకు చేసేవాడంట భగవంతునివి, 100000 నామాలు రోజుకు చేసేవాడు. తర్వాత భగవంతునికి 1000 సాష్టాంగ దండ ప్రణామాలు చేసేటువంటి వారండి భగవంతునికి. మరి భక్తులకి 2000 సాష్టాంగ నమస్కారాలు చేసేవారంట రోజుకి. మనకు కీళ్లు కాళ్లు అన్ని అప్పుడే అరిగిపోయాయి అనమాట, మనం వంగలేమనమాట. కానీ ఆయన 2000 సాష్టాంగ దండ ప్రణామాలు భక్తులకి చేసేవాడంట, భగవంతునికి 1000 చేసేవాడు. అంటే భక్తులకి ఇంకా ఎక్కువ. సో అంటే రహస్యం ఏంటి అంటే భగవంతుడు ఎక్కడున్నాడు, భక్తుల పాకెట్లో ఉన్నాడు. అందుకని భక్తుల్ని ఎక్కువ ప్లీజ్ చేస్తే భగవంతుడు మనకు సులభంగా దొరుకుతాడనమాట. సో అంత సాధన చేసేటువంటి వారు, సో అవన్నీ చెయ్యంగా ఇవి ప్రక్షాళనం అవుతాయి. ఈ మార్గంలో మళ్ళా ఎన్నో పరీక్షలు ఉంటాయి. కామ, కాంచన, కీర్తి ఇవన్నీ కూడా పరీక్షలు. ఆ పరీక్షల్లో మనం నెగ్గగలిగినప్పుడు రోజు మనం డే టు డే యాక్టివిటీస్ చేసేటప్పుడు ఎన్నిసార్లు మాయాదేవి పరీక్షలు పెడుతుంది. సో అందమైన స్త్రీ వస్తుంది, మనం స్టాల్లో ఉన్నాం, లేకపోతే ప్రీచింగ్ లో ఉన్నాం, లేకపోతే స్వామి ఇదెంత అంటుంది ఫినిష్. ఒకసారి ఒక బ్రహ్మచారి నాతో ట్రావెల్ చేస్తా ఉన్నాడు అనమాట, ఏదో ఫోన్ కాల్ వచ్చింది, మాట్లాడుతా ఉన్నాడు అనమాట. మాట్లాడిన తర్వాత నేను చెప్పాను, ఎవరన్నా మాతాజీ ఫోన్ చేసినా, మీకే తెలుసు ప్రభు అన్నాడు, నీ మెలికలు తిరగడం చూసి నేను కనుక్కున్నాను నాయన, ఫోన్ లో మాట్లాడుతున్నాను, వాయిస్ అంతా స్వీట్ గా మారిపోయింది, అరే ఇంత స్వీట్ గా ఇంత మాధుర్యం వచ్చేసింది ఏంటి అని, ఎవరన్నా మాతాజీ ఫోన్ చేశారా, అవును ప్రభు మీకెట తెలుసా అన్నాను, నీ స్వీట్నెస్ చూసి తెలుసుకున్నాను. సో ఇవన్నీ కూడా పరీక్షలు అనమాట, ఇవన్నీ పరీక్షలు మనకు. ప్రతి క్షణంలో కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి, మాయాదేవి మనకు పరీక్ష పెడుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దానికి మన యొక్క హృదయం ద్రవించదో, మనం ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో, తుకారాం బాబా ఆమెదే, ఆయన దగ్గరికి ఒక వేశ్యను పంపిస్తారనమాట. ఆ వేశ్య ఆలింగనం చేసుకోవాలని చెప్పి అంటుంది అనమాట. అప్పుడు తుకారాం బాబా ఏమంటాడు, ఆ పాండురంగాన్ని నేను ప్రార్థిస్తాను, ఖచ్చితంగా ఈ అవకాశం నీకు ఇవ్వమని, అయితే వచ్చే జన్మలో నీ గర్భంలో నేను జన్మిస్తానమ్మా, ఒక తల్లిని ఒక తనయుడు ఆలింగనం చేసుకునేటట్టుగా అనుగ్రహించమని ఆ పాండురంగాన్ని నేను కోరుకుంటాను. అది అంటే ఆ యొక్క పరీక్షల్లో విజయం సాధించడం అంటే ఇటువంటి చైతన్యం. అదే సామాన్యుడి దగ్గరికి వచ్చి ఆలింగనం అంటే మంచి ఛాన్స్ దొరికిందండి. సో అది ఇవన్నీ పరీక్షలు అనమాట. అయితే ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కృష్ణ భక్తి అన్నటువంటిది ఇవన్నీ తుచ్చం, ఇవన్నీ కూడా ఆల్రెడీ పునశ్చర్విత చర్వినానం, ఇవన్నీ అనుభవించేశాం. కృష్ణ భక్తి పరమోత్కృష్టమైనటువంటిది, చాలా ఉన్నతమైనటువంటిది. సో అందువల్ల వీటన్నిటికీ కూడా మనం ఎప్పుడైతే చలించకుండా స్థిరంగా మనం ఎప్పుడైతే ఉంటామో, అయితే ఈ ప్రపంచంలో కామ కాంచన కీర్తి మళ్ళీ ధనం వచ్చేసరికి, ఒకసారి డివోటీస్ చూస్తాం జస్ట్ ఒక సింగిల్ పచ్చ నోట్ అనమాట, దాన్ని దొరికితే భక్తి కృష్ణ రాధా గోవింద జై చలో వెళ్ళిపోతారు జై చెప్పేసి, జస్ట్ ఒక నోట్ కాదు. కానీ ప్రభుపాదుల వారు అదే చెప్తారనమాట, చిన్నపిల్లవాడికి ఒక చాక్లెట్ ఒక చేతిలో ఒక వజ్రం ఒక చేతిలో పెడితే వాడేం తీసుకుంటాడు, చాక్లెట్ తీసుకుంటాడు. కానీ వాడికి తెలియదు ఈ వజ్రంతో ఇటువంటి కోట్ల చాక్లెట్లు వస్తాయి, లక్షలు కూడా కాదు, వాడికి తెలియదు అది విలువ తెలియదు అనమాట. అదే రకంగా భక్తుడు కూడా ప్రతిసారి ఆ చైల్డిష్ అంటే చిన్నపిల్లవాడి లాగా భావన ఉంది, పూర్ణంగా కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి ఎప్పుడు చిన్న చిన్న చాక్లెట్ బిస్కట్ దీనికోసం పరిగిస్తున్నాడు, కాని వజ్రం లాంటి భగవంతుడి యొక్క విలువ తెలియట్లేదు. అందుకని మొట్టమొదట శాస్త్రాలు మనకు దేనికి ఉపయోగపడతాయి, శ్రవణం దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆ వజ్రం యొక్క విలువ పిల్లవాడికి కూడా ఎడ్యుకేట్ చేయాలి వాడికి. అరే నాయనా వజ్రం చాలా విలువైనటువంటిది, ఆఫ్టర్ ఆల్ చాక్లెట్ ఏందిరా పిచ్చోడ, వజ్రం తోటి చాలా చాక్లెట్లు వస్తాయి. వాడికి ఎడ్యుకేట్ చేయాలి, ఎడ్యుకేట్ చేసినప్పుడు అప్పుడు వజ్రం విలువ తెలుస్తుంది అనమాట. మనం కూడా ప్రాథమిక దశలో భక్తిలో ఉన్నప్పుడు మనకు ఆ కృష్ణుని యొక్క కృష్ణ చైతన్యం అంటే ఏంటో పూర్తి అవగాహన లేని దాని వల్ల 24 గంటలు మాయాదేవి బిస్కట్ చాక్లెట్ ఇసురుతా ఉంటే దానికి మనం ఫట్ ఫట్ పడిపోతా ఉన్నాం అనమాట, పడిపోతా ఉన్నాం. సో అందువల్ల అంటే పరమోత్కృష్టమైన స్థితిలో ఉండే వాళ్ళకు కూడా అహంకారం వచ్చేదానికి ఉంది. నెక్స్ట్ వచ్చేంటి అంటే కీర్తి. కీర్తి దేనివల్ల వస్తుంది, పొజిషన్ అనమాట. మనకు కూడా సేవలు చేసేటప్పుడు ఒక పదం ఒకటి ఉపయోగించాలన్నమాట, అప్పుడు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఆ పదం తీసేస్తే ఉత్సాహం అంతా నీరు గారిపోతుంది. ఏంటది, ఇన్ఛార్జ్. నువ్వు ఈ డిపార్ట్మెంట్ కి ఇన్ఛార్జ్ అంటే ఈశ్వర భావన వచ్చేస్తున్నా. ఆ ఈశ్వర భావంతోనే మనం ఈ భౌతిక జగత్తులోకి వచ్చినాం. భగవంతుడే ఎందుకు ఈశ్వరుడు, నేను ఎందుకు ఈశ్వరుడు కాకూడదు అన్నటువంటి భావన అనమాట. ఎప్పుడైతే ఆ యొక్క ఇన్ఛార్జ్ అనో అంటే ఎక్కడ ఆ టైటిల్ లేకపోతే మళ్ళా ఉత్సాహం పోయింది, అన్ని నిరుత్సాహం. కానీ సర్వీస్ అది దేనికోసం మనం చేస్తున్నాము అంటే గమ్యాన్ని చేరుకునేదానికోసం. ఆ సర్వీస్ అనేటువంటిది గమ్యాన్ని చేరుకునేదానికి ఉంది, కానీ సర్వీసే గమ్యం కాదు. సర్వీస్ మీన్స్ అనమాట, గమ్యాన్ని గోల్ ని రీచ్ కావడానికి మీన్స్ వచ్చి సర్వీస్ అనమాట. సో అది ఆ భావనలో అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఆ యొక్క స్థితి భౌతికంగా కూడా ఏదో ఆ స్థితులు కలిగినప్పుడు మన యొక్క స్థితి ఏంటి మనం మర్చిపోతాము, మన స్థితి ఏంటి మర్చిపోతాం. సో అందువల్ల మనం ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాస దాస దాసాను దాస, నేను ఆ యొక్క దాసుల యొక్క దాసుణ్ణి అన్నటువంటి భావన మనలో ఎప్పుడైతే లేకుండా పోతుందో అది అపాయం మనం భక్తికి. అందువల్ల మనం చాలా కేర్ఫుల్ గా ఉండాల, చాలా కేర్ఫుల్ గా ఉండాల. చూడండి, మనం భక్తులు కూడా చాలా మంది కేవలం ఒకే ఒక కారణం అపరాధ భావన. లక్ష్మీదేవి కూడా ఒకసారి భగవంతుని మీదే ఆమెకి ఎక్కువ ఇది వచ్చిందంట, భగవంతుని కన్నా నేను గొప్ప అనుకునిందంట. ఒకసారి స్వామి వారితో అంటూ ఉండిందంట లక్ష్మీదేవి, ఏమని అంటూ ఉండిందంటే, స్వామి అందరూ సర్వకారణ కారకుడు మీరంటారు కానీ అయినా నేను లక్ష్మిని లేకపోతే ఈ ప్రపంచం అసలు నడుస్తుందా అని. అప్పుడు స్వామివారు అన్నారంట, అవును దేవి అన్నారంట. ఆయన ఏమన్నా ఏమన్నారు పాపం, మనం అంటే రియాక్ట్ అయిపోతాం, అట్టంటావా అని. భగవంతుడు అవ్వాల్సిన అవసరం లేదు. అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు నిండు కుండ తొణకదు అంటారు. భగవంతుడు పూర్ణ పురుషోత్తముడు, ఎవరేమనుకున్నా ఆయన పూర్ణుడు, ఆయనకి ఆ సత్యం తెలుసు, అందువల్ల ఏం కలత చెందడు. మనకేంటి అంటే మనకెవరన్నా అంటే డిస్టర్బ్ అయిపోతాం, ఎందువల్ల అంటే మనలో పూర్ణత్వం లేదు. డెఫినెట్ గా మనకు తెలుసు మనకన్నా గొప్పడు ఇంకోటి ఉంటాడు అని చెప్పి తట్టుకోలేము మనం. అందుకని చెప్పి ఎవరన్నా అంటే మనకి ఈర్ష్యం, నేనే గొప్ప అని చెప్పి నిరూపించుకో అని చెప్పి అనుకుంటాం. సో స్వామివారు ఏం తనకట్లేదు అవునదేవి అని, ఆమె అంతటా ఆగలేదు అనమాట. లేదు నేను మీకు ప్రూఫ్ చేస్తానని రండి అని, సరే నేను వస్తాను అనుసరించాను. నలుగురు వ్యక్తులు ఒక శవాన్ని మోసుకొని పోతా ఉన్నారంట. పోతూ ఉంటే లక్ష్మీదేవి ఆమె చేతుల్లో నుంచి బంగారు నాణ్యాలు వర్షం కురిపించిందంట. అక్కడ నలుగురు నాలుగు పక్కల నుంచి శవం వదిలిపడేశారు ట్యాక్ అని చెప్పి, పరిగెట్టుకుని పోయి నాణ్యాలు ఎరుకుంటా ఉన్నారు బంగారు నాణ్యాలు. అప్పుడు లక్ష్మీదేవి చెప్పిందంట, చూసారా దేవా స్వామి నా పవర్ ఎట్టుందో, శవం కూడా ఇసిరి పడేశారు నాణ్యాలు ఏరుకుంటా ఉన్నారు, ఇది నా పవర్ అని. అప్పుడు స్వామివారు నవ్వుతూ, దేవి అందరూ బంగారు నాణ్యాలు ఏరుకున్నారు కానీ మరి ఆ శవం ఏరుకోలేదేంటి అని. అందరు ఏరుకున్నారు ఆ శవం ఏరుకోలేదేంటి అన్నాడు స్వామివారు. అప్పుడు ఈమెకి అర్థమైపోయింది శవం ఏరుకోలేదండి, ప్రాణం లేదు. మరి ప్రాణం ఎట్లా ఉంటుంది? పరమాత్మ ఉన్నప్పుడే ప్రాణం ఉంటుంది. జీవాత్మ హృదయంలో పరమాత్మ ఉంటే, ప్రభుపాదులు వారు ఎన్నో లెక్చర్స్లో చెప్తారు, పరమాత్మ నడుచుకుంటూ వెళ్ళిపోయాడంటే జీవాత్మ అనుసరించిపోవాల్సిందే. పరమాత్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి జీవాత్మ అనుసరించి వెళ్ళాలి. మరి ఎవరు మూల కారణం? ఈ నలుగురు ఏరుకున్న వాళ్లలో నేనున్నాను, నాతో పాటు జీవుడు ఉన్నాడు, నేను వెళ్ళిపోతే వాళ్ళు శవం. అప్పుడు నీ కాయన ఎవడు లెక్క చేస్తాడు? నీ నాన్న ఎవడు లెక్క చేస్తాడు? సో అన్నిటికీ మూలం ఎవరు? జీవము నీవే, జీవం ఆయనే. ఆయన ఉన్నప్పుడే జీవుడికి జీవం, లేకపోతే లేదు. పరమాత్మ లేకపోతే జీవాత్మ లేదు. సో ఎవరు అన్నిటికీ కారణం? ఎవరు? సో ఈ రకంగా మనం కూడా ఒక్కొక్కసారి ఈ భౌతిక జగత్తులో కామ, కాంచన, కీర్తి ఈ మూడుకు సంబంధించినటువంటి విషయాలు మన దరిదాపులకు రావచ్చు, కానీ మనం వాటిని ఏ రకంగా ఉపయోగించాలా అన్నటువంటి చాకచక్యాన్ని మనం కలిగి ఉండాలా. అందుకని ప్రభుపాదులు వారు చెప్తారనమాట, ఎక్స్పర్ట్ ఎలక్ట్రీషియన్ విద్యుత్తు ద్వారా చల్లదనాన్ని రప్పిస్తాడు, వేడిమిని రప్పిస్తాడు అనమాట. హీటర్ తయారు చేస్తాడు, కూలర్ కూడా తయారు చేస్తాడు, ఏసీ కూడా పనిచేస్తుంది, ఫ్రిడ్జ్ కూడా పనిచేస్తుంది. అయితే ఎవరు? ఎక్స్పర్ట్ ఎలక్ట్రీషియన్. అదే రకంగా ఎక్స్పర్ట్ భక్తుడు కామమైన, కాంచనమైన, కీర్తి అయినా ఏదైనా కానీ ఆ కృష్ణుని యొక్క సేవలో ఏ రకంగా ఉపయోగించాలా అనేటువంటిది. మన సేవలో కాదు, ఎప్పుడైతే మన సేవలో మనం ఉపయోగిస్తామో ఏమవుతుంది? యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. ఏ రకమైనటువంటి యజ్ఞం కూడా నీ ఇంద్రియ తృప్తికి ఉపయోగించినట్లయితే నిన్ను ఈ భౌతిక జగత్తులో బంధిస్తుంది, అదే నా ఇంద్రియాలను తృప్తిపరచడానికి ప్రయత్నిస్తాయి, భవబంధనాల నుంచి విముక్తుల్ని చేస్తుంది అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నారు. సో అందువల్ల మనం ఏంటి అంటే, భక్తులు చాలా టైం ఉందా ఇంకా నాకు 10 మినిట్స్. సో చాలా భక్తి చాలా తీవ్రమైనటువంటిది అనమాట. భక్తిలో మనం చాలా కేర్ఫుల్ గా దాన్ని ఏ రకంగా ఆ భగవత్ సేవలో ఉపయోగించినప్పుడు కర్మ బంధనం కాదనమాట, మన యొక్క ఇంద్రియ తృప్తికి. అందుకనే అసలు నిర్వచనం చూడండి, ప్రేమకు కామానికి నిర్వచనం. కామం అంటే ఏంటి? మన ఇంద్రియాలను తృప్తిపరచుకునే దానికి మనం ప్రయత్నం చేసినప్పుడు అది కామం అవుతుంది. భగవంతుని యొక్క ఇంద్రియాలను తృప్తిపరచడానికి ప్రయత్నం చేసినప్పుడు అది ప్రేమ అవుతుంది. సో ఇది రెండే. మనం రోజులో ఎన్ని గంటలు భగవంతుని ఇంద్రియాలను సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం, మన ఇంద్రియాలని మనం సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఇది మనం పరిశీలించుకోవాలి. సో ఆధ్యాత్మిక స్థితిలో ఎంత ఉన్నతికి మనం ఎదిగినా కానీ ఆ యొక్క క్రెడిట్ ఎవరికి అప్పగించాలా అంటే భగవంతునికి అప్పగించాలా. చూడండి లక్ష్మీదేవి అంతటి ఆమె కూడా అహంభావం రావడం అన్నటువంటి జరిగింది అంటే మన పరిస్థితి ఏంటి? మనం ఎంత కేర్ఫుల్ గా అంటే లక్ష్మీదేవి ఎన్నటికీ ఆమె అహంకారం రాదు, కానీ ఒక సందేశం మనలాంటి వాళ్ళకి ఇవ్వడం కోసం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. అంతేగాని మనం లక్ష్మీదేవికి అపరాధం చేయకూడదు, ఆ తల్లికి చేస్తే మళ్ళీ ఫినిష్, మన భక్తి కాస్తూ పోతుంది అనమాట. సో మనలాంటి వాళ్ళకి ఒక సందేశం ఇవ్వడానికి, అంతేకాని మన ఇంకొక ఇదేం కాదనమాట. సో అందుకని చరిత్రలో మనం ఎక్కువ శ్రవణం, భగవద్ భక్తులు ఏ రకమైనటువంటి వినయపూర్వకమైనటువంటి భావన కలిగి ఉన్నారు. రామానుజాచార్యుల వారి శిష్యులు ఒక ఆయన ఉండేవాడు దాసరథి అని చెప్పి, ఆయన రామాంజుల వారు ఉపన్యాసం ఇస్తూ ఉంటే ఎప్పుడైనా శ్లోకం కోట్ చేయడానికి శ్లోకాలు అందించేవాళ్ళంట గురువు గారికి. అంత ఉన్నత స్థితి దాసరథి, అంత గొప్ప పండితుడు అనమాట. తర్వాత కురేష ఒకసారి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇచ్చామి మాస ఈ శ్లోకానికి అర్థం అడుగుతాడు కురేష. అడిగితే రామాంజుల వారు ఏమంటారంటే, ఈ శ్లోకానికి అర్థం తెలుసుకోవాలన్నా నువ్వు చేయాల్సింది ఏంటి అంటే సంవత్సరం రోజులు భిక్షాటం చేసొస్తే అప్పుడు నేను నీకు చెప్తానంట. సంవత్సరం రోజులు భిక్షాటన, ఇంటింటికి భిక్షకి వెళ్ళాలా అంటే సామాన్యమైన విషయం కాదు. మా అని అడుక్కోవాలి. ఒక తల్లి పెడుతుంది, ఇంకో తల్లి ఏమంటుంది, ఏమయ్య దున్నపొతలాగా ఉన్నావు, ఏమైనా పని చేసుకోకూడదు అంటుంది, పని చేసుకోకూడదు. సో ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే భిక్షాటం ఉండింది. ఇప్పుడు మోడర్న్ ఏజ్కి తగ్గట్టుగా ప్రభుపాదుల వారు కొంచెం మోడర్న్ గా పెట్టారు. బుక్ డిస్ట్రిబ్యూషన్, లైఫ్ మెంబర్షిప్, అప్పుడు చెప్పెత్తుకుని వెళ్ళేవారు, ఇప్పుడు సూట్ కేసు ఎత్తుకుని వెళ్తారు అనమాట. అదే వ్యత్యాసం, కొంచెం మోడర్న్ టింజ్ అనమాట. సో వెళ్ళినప్పుడు కొంతమంది ఇస్తారు, కొంతమంది దూషిస్తారనమాట. సో సంవత్సరం రోజులు భిక్షాటన. అప్పుడు అంటే అన్ని ధర్మాలు విడిచిపెట్టి నాకు శరణాగతి పొందమని భగవంతుడు అంటున్నాడు. అన్ని ధర్మాలు విడిచిపెట్టి భగవంతునికి శరణాగతి పొందాలంటే మొదట్లో మనలో అహం పోవాలా? అహం పోతే కానీ శరణాగతి పొందాలి. మరి ఇంతకు ముందు ఆధ్యాత్మిక చింతనలో అడుక్కోవడం మధుకరి ఎందుకు పెట్టారు అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని చంపడం. మనం ఇంటింటికి దగ్గరికి వెళ్లి భిక్ష అన్నప్పుడు అది మనకు చాలా హ్యూమిలియేటింగ్ అనమాట. మన అహంకారాన్ని దెబ్బతీసేటువంటి ప్రక్రియ. అందుకని ప్రతి ఇంటికి పోయి అడుక్కోవాలి. ప్రతి రాజకుమారుడైనా భటుడి కుమారుడైనా గురుకులంలో చేరినప్పుడు గురువు గారికి అడుక్కుని తీసుకురావాలన్నమాట. తీసుకొచ్చిన తర్వాత కూడా అది తినడానికి లేదు, గురువు గారు ఆజ్ఞాపించినప్పుడే తినాలన్నమాట. గురువు ఆయన ఆధ్యాత్మిక చింతనలోనో ఏదో కార్యక్రమాల్లో బిజీగా ఉండి మర్చిపోయాడు అనుకోండి, ఆ రోజు పస్తుండాలండి. అట్టగాని చేస్తే ఈ రోజుల్లో గురువు డౌన్ డౌన్ అనేస్తాం మనం. సో పస్తుండాలండి. గురువు అది తీసుకొచ్చినా కానీ నేను తీసుకొచ్చాను అని చెప్పి నాకు అధికారం లేదండి. అది కూడా మనకు ఆ ఉపమన్యు అన్నటువంటి కథలో మనకు తెలుస్తుంది అనమాట. వాడు తినేస్తా ఉంటాడు, తినేసి కాయం పెంచుతూ ఉంటాడు, శరీరం పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు గురువుగారు పిలిచి, అరే ఏంట్రా శరీరం ఇట్లా పెంచుతున్నావు, ఏంటి విశేషం? గురువుగారు భిక్షాటనకు పోయి తెచ్చిందంత తింటున్నాను. అరే నువ్వెట్టి తింటావురా అది? అది గురువుగారి కోసంగా తెచ్చావు, అది నువ్వు దాని మీద నీకు అధికారం లేదండి. సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత చూస్తే కూడా మళ్ళా కేజీలు పెరుగుతున్నాడు వీడు. ఏంట్రా మళ్ళా పెరుగుతున్నావు? గురుగారు మొదట వెళ్లి అడుక్కొని వస్తున్నాను మీకు, అది సపరేట్ గా పెట్టేస్తున్నాను, రెండోసారి అడుక్కొని వస్తున్నాను అది నాకు, అది నేను తింటున్నాను అన్నాడు. ఓరే బడవా, అయ్యో నువ్వు 100 సార్లు పోయి అడుక్కొచ్చినా కానీ అది నీది కాదు, అది నాదే, గురువుదే, నీకు అధికారం లేదు దాని మీద తినడానికి లేదని. అయినా నీకు ఈ సేవ మంచిది కాదు, ఆవులు మేపుకురమ్మంటాడు. తీరా ఆవులు మేపుకొని వస్తున్నా కానీ శరీరం పెరుగుతా ఉంది, ఏం చేస్తున్నావురా అంటే పాలు పితుక్కొని తాగేస్తున్నాను లీటర్ లీటర్లు అని. అరే అది కూడా చేయడానికి లేదా అంటాడు. సరే అయినా కానీ శరీరం పెరుగుతూ ఉందండి. మళ్ళా పిలిచి అడిగారు గురువు గారు, ఏంట్రా మళ్ళా శరీరం పెరుగుతున్నాను, ఈసారి పాలు తాగట్లేదు, దూడలు పాలు తాగినప్పుడు దాటి మూతులకు నురుగు వస్తా ఉంది, అది తింటా ఉన్నాను అన్నాడు. అది ఇంకా ఫైన్ రా నాయన, వెన్నతో సమానం, దాటి తింటే ఇంకా శరీరం పెరక్కేమవుతుంది, అది కూడా తినడానికి లేదు అంటాడు. ఒకరోజు ఇది తినకూడదు, ఇది తినకూడదు, ఇది ఏం తినాలబ్బా, కడుపులో ఏమో ఎలుకలు కాదు పందికొక్కులు పరిగిస్తున్నాయి, ఏం చేయాలా అని చెప్పి వీడు ఆలోచిస్తూ వచ్చింది. ఒక చెట్టు కనిపిస్తుంది ఎదురుగా, అరే ఇది తినొద్దని చెప్పలేదు కదా గురువు గారు అని చెప్పి ఆకులు కోసుకొని తినేస్తాడు. అదేదో పిచ్చి చెట్టు, అది ఆకులు తినేసరికి వీడి కళ్ళు పోతాయి అనమాట. అటు ఇటు నడుచుకుంటూ పోతూ నీళ్లు లేని బావిలో పడిపోతాడు. సాయంత్రం చీకటి పడిపోయినా వీడు రాలేదు, గురువు గారు అరే వీడు ఎక్కడ పోయాడు అని చెప్పి కాగడాలు పట్టుకుని ఎత్తుక్కుంటూ వస్తాడనమాట. వీడు ఆ యొక్క నీళ్లు లేని బావిలో రక్షించండి రక్షించండి అరుస్తా, అక్కడ పోయి చూస్తే వాడు పడి ఉంటాడు అనమాట, కళ్ళు పోయాయని చెప్పి చెప్తాడు. అరే నాయన నీలో ఉన్నటువంటి జిహ్వా చాపల్యాన్ని తగ్గించాలని నియమాలు పెట్టాను కానీ నీకేదో తిండి తీసేయాలని కాదు. అయినా కానీ మనిషి నాలుకను ఎప్పుడైతే అదుపులో పెట్టుకుంటాడో మిగిలిన ఇంద్రియాలన్నీ అదుపులోకి వస్తాయి, అందుకని నీకు ఈ పరీక్షలు పెట్టాను, అంతేకాని నీ మీద వేరే దీంతో కాదు. అయినా నీ కళ్ళు పోయాయి, ఇప్పుడు పనిచేయి, అశ్వినీ దేవతల గురించి ప్రార్థించు, వాళ్ళు వచ్చి నీకు నేత్రాలు ఇస్తారు. అప్పుడు వీడు ప్రార్థిస్తాడు ఉపమన్యు, అశ్వినీ దేవతలు ప్రత్యక్షం అవుతారు, ప్రత్యక్షం అయ్యి వాళ్ళు కూడా ఒక పరీక్ష పెడతారు, మంచి స్వీట్ కేక్ ఒకటి ఇస్తానమాట, ఇది తింటే నీ కళ్ళు వస్తాయని. అప్పుడు వీడు చెప్తాడు, గురుగారు ఆజ్ఞ లేదు తినడానికి అంట, ఇప్పటికి బుద్ధి వచ్చేసింది, గురుగారు ఆజ్ఞ లేదు తినడానికి అంట. అప్పుడు వాళ్ళు చాలా సంతుష్టులై నేత్రాలతో పాటు బంగారు పళ్ళు ఇస్తారంట, కొండలు తిన్నా కానీ కరక్కుండా ఉండేటట్టుగా, బోనస్ వీడికి. సో ఈ రకంగా మనలో ఉన్నటువంటి అహంకారాన్ని చంపడం కోసం ఈ యొక్క భిక్షాటన అనేటువంటిది ఉందన్నమాట. కురేషుకు రామానుజాచార్యులు వారు చెప్తారు, సంవత్సరం పాటు నువ్వు భిక్షాటం చేసుకుని వస్తే అప్పుడు నీకు సర్వధర్మాన్ పరిత్యజే శ్లోకం అర్థమేంటో చెప్తాను. సంవత్సరం రోజులు ఆయన చెప్తారు, కురేష నేను మొదలే వృద్ధుడిని అయిపోయాను, అన్ని రోజులు బతుకుతానో లేదో తెలియదు, అందువల్ల దయతోటి కొంచెం తగ్గించు, అప్పుడేదో 3 నెలలకేమో తగ్గిస్తారని. ఈ విషయం దాశరథికి తెలిసి ఆయన వచ్చి స్వామి నాకు చెప్పండి అంటారు. అప్పుడు రామాంజలి వారు ఏం చెప్తారంటే, దాశరథి బంధువు కూడా రామాంజలి వారికి, మనం ఇంట్లో వాళ్ళకి తత్వం చెప్పలేం, ప్రపంచం అంతా చెప్తాం కృష్ణ తత్వం, ఇంట్లో వాళ్ళకి చెప్తే
ఎవరు ఎండరు మనకు. అందుకని మనం ఎవరికైనా చెప్పచ్చు, కానీ మన బంధువులకి మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలంటే చాలా కష్టం అన్నమాట. వాళ్ళని మార్చాలంటే చాలా కష్టం. ఎందువల్లంటే ఆ సన్నిహిత్యం వల్ల గౌరవం ఉండదు, మనవాళ్ళే కదా, గౌరవం ఉండదు. కానీ కృష్ణతత్వం ఎవరు చెప్పినా గౌరవంగా స్వీకరించాలి. ఉదాహరణకి బిల్వమంగళం వేశ్య నుంచి సందేశం వస్తే కూడా జీవితం అంతా దాన్ని తీసుకుని ఆ వేశ్య నామం ఉదయం నిద్రలేచిన తర్వాత నమో చింతామణాయ నమః అని చెప్పి ఆమె నామం చేసుకుని జీవితం గడిపాడంట. వేశ్య అయినా కానీ ఆమె నామం చెప్పుకున్నాడంట. సో భగవత్ తత్వం ఎవరి దగ్గర నుంచి వచ్చినా అది గౌరవంగా స్వీకరించాలి మనం. ఎందువల్లంటే ప్రభుపాదులు వారు అదే చెప్తారు, నేను చెప్పే నేను గొప్ప వ్యక్తినని మీరు భావించకపోవచ్చు, కానీ నేను చెప్పే సందేశం గొప్పది, మీరు దాన్ని ఆ రకంగా తీసుకోండి అని చెప్పారు. సో అందువల్ల సో ఆయన దాశరథి ఈ బంధువు కాబట్టి అంత తీవ్రంగా తీసుకోరని చెప్పి మహాపూర్ణ అని చెప్పి ఇంకో గురువు గారు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్లి ఈ యొక్క శ్లోకానికి అర్థం తెలుసుకోండి. అక్కడికి వెళ్తే 6 నెలలు గురుగారు వెనకాల తిరుగుతూ ఉంటాడు, ఆయన ముఖం కూడా చూడ్డు. ఇంతకు ముందు రోజుల్లో గురువుల దగ్గరికి వెళ్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆశ్రమంలో ఏదో చేస్తా ఉండాలంట. 2-3 సంవత్సరాలు అయిన తర్వాత గురువు గారు చూసి ఊరికే చూస్తారంట. 3వ సంవత్సరం 4వ సంవత్సరం రోజు నవ్వుతారంట, 5వ సంవత్సరం రోజు పేరు అడుగుతారంట. అంత పరీక్ష ఉండేది. ఇప్పుడు మొదటి నుంచి మనం ఎందువల్లంటే వాల్యూ ఆధ్యాత్మిక చింతన యొక్క విలువ మనకు తెలియదు కాబట్టి గురువులు శిష్యులను కలబరిగిస్తున్నారు, ఆయన చేయి అని చెప్పారు. సో ఆయన 6 నెలలున్న తర్వాత కూడా ఈయన ముఖం చూడలేదండి. 6 నెలల తర్వాత చూసి ఒకరోజు పిలిచాడండి, ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు. నేను నా పేరు దాశరథి, రామాంజలి వారు మీ దగ్గరికి పంపించారు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకోవాలని చెప్పి చెప్పాను. అప్పుడు ఆయన చెప్తారు, రే పిచ్చోడా ఈ శ్లోకం అర్థం ఆయన దగ్గరే తెలుసుకోవాలి, నా దగ్గర కాదు. అయినా నా దగ్గరికి ఎందుకు పంపించాడు అంటే నీలో జ్ఞానం ఉందన్నటువంటి అహంకారం, బంధువుని అన్నటువంటి భావన ఉంటుందేమో అన్నటువంటి దీంతో నా దగ్గర పంపించాడు, అయినా నేను చెప్పదగింది కాదు ఇది, ఆయన దగ్గరికే వెళ్ళాలంట. అప్పుడు రామాంజలి వారి దగ్గరికి వచ్చి మళ్ళా చేతులు కట్టుకుని నిలబడుకుంటాడు ఆయన దాశరథి. ఏం వచ్చావంటే ఆయన మీ దగ్గరే నేర్చుకోవాలన్నారు, మీ దగ్గరికే పంపించేశారన్నారు. ఈ లోపల రామాంజలి వారి గురువు గారి యొక్క కుమార్తె వచ్చి ఏడుస్తూ నిలబడుతుంది అనమాట. ఏమ్మా ఏడుస్తున్నావంట, ఏడుస్తున్నావంటే అప్పుడు చెప్తారనమాట, నా అత్తగారింట్లో నీళ్లు తీసుకురావాలంటే బావి చాలా దూరంగా ఉంది, అక్కడికి వెళ్లి నీళ్లు తేవడానికి వెళ్తే భయం నాకు దారిలో నిర్మానుష్యంగా ఉంటుంది, అయితే నేను తేలేను అంటే అత్తగారు ఏమంటున్నారంటే ఏమన్నా సేవకులు తెచ్చావా మీ ఇంటి నుంచి, కావాలంటే పనులు చేయనంటే సేవకులు తెచ్చుకోపో అని చెప్తాను మీ సార్. అప్పుడు తండ్రి గారి దగ్గరికి వస్తే మీ దగ్గర పంపించారు, మీరు ఏర్పాటు చేస్తారు పనులు చేసే సేవకుడిని అని చెప్పి. ఎప్పుడైతే ఆమె ఆ రకంగా అనిందో రామాంజలి వారు, ఏమి నువ్వు ఏడవద్దమ్మా, ఏం కలత చెందద్దు, నా దగ్గర ఇంటి పని వంట పని చేసేవాడు ఒక మంచి బ్రాహ్మణుడు ఉన్నాడు అని చెప్పి దాశరథి ముఖం పెట్టి చూస్తాడు అనమాట. చూడంగానే దాశరథి రామాంజలి వారికి సాష్టాంగ నమస్కారం చేసి నేను బయలుదేరుతున్నాను స్వామి అని చెప్పి ఆమె అమ్మ పదమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. అంత గొప్ప జ్ఞాని పండితుడు చివరికి ఆమె ఇంటి దగ్గరికి వెళ్లి వంట పని ఇంటి పని అన్ని చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ఏం జరుగుతుంది అంటే ఒక హాఫ్ నాలెడ్జ్ ఫెలో ఒకటి వస్తాడు అనమాట ఆ ఊరికి, హాఫ్ నాలెడ్జ్ ఫెలో. ఏంటి అంటే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ గారు చెప్తారు ఒక కథ. ఒకసారి బెంగాల్లో ఒక హత్య జరుగుతూ ఉంటే జరిగిన తర్వాత ఆపేసేయాలా పర్లేదు, అది హత్య జరిగిన దగ్గరకు ఒకరు వెళ్ళాడంట. హత్య చేసిన వాడు వెళ్ళిపోయాడు, వీడు అక్కడికి వెళ్ళేసరికి పోలీసు వాళ్ళు వచ్చేసరికి వీడున్నాడు అక్కడ, వీడిని పట్టుకున్నారు. పట్టుకొని తీసుకెళ్లిన తర్వాత జడ్జి దగ్గర నిలబడితే వీడు అనుకున్నాడంట, నేను జడ్జీలంతా అప్పుడు అంగ్రేజీ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట, పరిపాలించే వాళ్ళంతా కూడా అంగ్రేజీ దొరలు అనమాట, నాకు తెలిసిన ఇంగ్లీష్ పదాలు సమాధానంగా చెప్తే దొరలతో నాకు సంబంధం ఉందని చెప్పి భయపడి జడ్జి నాకు శిక్ష విధించకుండా వదిలేస్తాడని చెప్పి ఎరా నువ్వు హత్య చేసావా అన్నాడంట. వీడు మొదట నాగాస్త్రం ప్రయోగించాడంట, ఎస్ అన్నాడంట. వీడికి 3 అస్త్రాలు ఉన్నాయి వీడి దగ్గర, ఎస్ అన్నాడంట. ఆహా నీతో పాటు ఇంకెవరన్నా ఉన్నారా అన్నాడంట. ఓహో నాగాస్త్రం పనికి రాలేదు, ఇప్పుడు గరుడాస్త్రం ప్రయోగిద్దామని చెప్పి నో అన్నాడంట. నాతో ఎవరు లేరు హత్య చేసేటప్పుడు అన్నాడంట. అట్లయితే నీకు ఉరి శిక్షరా నాయన అన్నాడంట. లాస్ట్కి బ్రహ్మాస్త్రం వదిలేయాలి వీటి మీదకి ఇంక ఉపయోగం లేదని చెప్పి ఆల్ రైట్ అన్నాడంట. సో ఎత్తుకుపోయి ఊరేస్తారు, హాఫ్ నాలెడ్జ్ ఇది. సో ఈ హాఫ్ నాలెడ్జ్ ఫెలో ఒకరు వచ్చి ఇదే సర్వధర్మాన్ శ్లోకం మీద వక్ర భాష్యం చెప్తూ ఉన్నాడు ఉపన్యాసం ఆ ఊర్లో. అప్పుడు ఈయన వంట చేసుకుంటున్నాడు దాసరథి, వచ్చి అక్కడ నిలబడుకున్నాడు అనమాట. గరిట అక్క చేతులు పట్టుకుని నిలబడుకున్నాడు. నిలబడుకుని ఉంటే వీడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు, వక్ర భాష్యం, వాడికి వచ్చింది రాంది అంత ఏదేదో చెప్తున్నాడు. అప్పుడు దాసరథి తట్టుకోలేక, ఏయ్ నువ్వు చెప్పేది తప్పు అన్నాడు. అక్కడ ఉండే వాళ్ళందరూ అన్నారంట, ఏ నువ్వు వంటోడి వంట చేసుకోవడం బాగా తెలిసేమో, శాస్త్రం గురించి నీకేం తెలుసు, పొప్పో ఇక్కడి నుంచి అన్నాడు. ఈయన తట్టుకోలేక ఈయన వివరణ ఇవ్వడం మొదలు పెట్టాడు దాసరథి. ఎవడైతే వక్ర భాష్యం చెప్తున్నాడో హాప్నాలజీ పిల్ల, వాడు కూడా ఆసనం మీద నుంచి దిగి వచ్చేసి దాసరథి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా నన్ను క్షమించండి మహాత్మా, మీరు చెప్పేది సత్యం, నాకేదో పొట్టకొట్టి కోసం అక్కడ నాలుగు మాటలు చెప్పి కాలక్షేపం చేసేస్తా ఉన్నాను, నాకు తప్పైపోయింది. అక్కడుండే వాళ్ళందరూ కూడా, ఇంత గొప్పగా నువ్వు తత్వం చెప్తున్నావంటే నువ్వు ఎవరయ్యా అసలు అన్నాడు. ఈయనన్నాడు, నేను సేవకుణ్ణి వీళ్ళింట్లో. లేదు లేదు, మీరేదో మీరెవరు చెప్పండి అంటే, ఈయన నేను రామాంజుల వారి శిష్యుణ్ణి అని చెప్పుకునే దానికి కూడా సిగ్గుపడుతున్నాడండ. వాళ్ళందరూ బలవంతం చేసేసరికి అప్పుడు చివరిగా నేను రామాంజుల వారి శిష్యుణ్ణి, దాసరథిని అని చెప్పి చెప్పాడు. మహాత్మ మీరు దాసరథియా అని చెప్పి అందరూ సాష్టాంగ నమస్కారం చేశారంట. మీరేంటి ఈ పరిస్థితుల్లో ఉన్న గురువు ఆజ్ఞ అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఊరు ఊరంతా బయలుదేరి రామాంజుల వారి దగ్గరికి వెళ్ళి, మీ శిష్యుణ్ణి ఆ స్థితిలో పెట్టారేంటి స్వామి, ఆయన్ని విముక్తిని చేయండి, ఆయన దగ్గర సేవలు తీసుకుంటే మేము ఇదైపోతామని చెప్పి చెప్పి వేడుకున్నానండి. అంతమంది విజ్ఞప్తి చేసుకునేసరికి అప్పుడు రామాంజులు వారు స్వయంగా వచ్చి దాశరథిని రెండు చేతులతో గట్టిగా ఆలింగనం చేసుకున్నానంట. ఈ రోజు నీకు అర్హత లభించింది సర్వధర్మాన్ పరిత్యజే శ్లోకము అర్థం తెలుసుకునేదానికి. దానికి అర్థం తెలుసుకునేదానికి ముందు శరణాగతి పొందాలంటే మన అహంకారాన్ని వదలాల. అహంకారం వదలకపోతే శరణాగతి పొందలేము. అందుకనే దండవాదం అంటారు. దండవాదం అంటే ప్రభు దండవత్ ప్రభు చేయము మాట, దండవత్ ప్రభు అన్నారు. దండవాదం అంటే కర్రని వదిలేస్తే అదేం బెండ్ అవుతుందా, దండం నేరుగా పడిపోతుంది అనమాట. అదే రకంగా నా కోసం అని అహంకారం ఏమి ఉంచుకోకుండా కంప్లీట్ సరెండర్ అవడాన్ని దండవాదం అంటారు, పూర్ణ శరణాగతి. అయితే మాట వరకు అవుతుంది కానీ హృదయంలో కూడా పూర్ణ శరణాగతి కావాలి. మరి ఆ పూర్ణంగా మనలో అహంకారాన్ని చంపుకోకుండా భగవంతునికి మనం శరణాగతి పొంది ఉపయోగం లేదు. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలను పరిత్యజించాలి. అంటే అన్నిటికన్నా అన్ని ధర్మాల యొక్క ప్రతిరూపం ఏంటి అహంకారం. దాన్ని ఎప్పుడైతే మనం పరిత్యజిస్తామో అప్పుడే భగవంతునికి శరణాగతి పొందగలం. సో అందువల్ల మనం ఆధ్యాత్మిక చింతనలో మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, అందుకనే కనకదాస్ చెప్పారు, నాను ఓగిద్రే ఓగబోదు, నేను పోతే పోతాను. అందరి శిష్యులకు కోపం వచ్చింది, ఎంత అహంకారం, గురువు గారు పోతారు వైకుంఠానికి అంటే పోడు అన్నాడు కనకదాస్. మరి నీ సంగతి ఏంటంటే నేను పోతే పోతాను అన్నాను. ఓహే గురువు గారే వైకుంఠానికి వెళ్ళినా మరి నువ్వు వెళ్తాను, ఎంత అహంకారాన్ని. అప్పుడు ఆయన చెప్పాడు, నేను చెప్పింది బాగా అర్థం చేసుకోండి, నేను పోతే పోతాను, నేను అన్న భావన నాలో పోతే అప్పుడు నేను పోతానన్నాను కానీ నేను పోతానని లేదన్న. నేను పోతే పోతాను, నేను అన్న భావన నాలో పోతే అప్పుడు పోతాను. సో మనం ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనలో ఆ నేను అన్నటువంటి అహంకారం మనం చంపుకోవాలా. సేవలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, లేకపోతే ఇంకోటి ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ అన్నటువంటిది మనం రెస్పాన్సిబుల్ గా ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం, అంతేగాని మనలో భక్తిని చంపుకునేదానికోసం కాదు. సో మనం బాధ్యతలు పెరిగే కొద్దీ ఇంకా వినయము పెంచుకుంటూ మనం ఆ సేవలను ఉనర్చుకుంటూ పోవాలి. అంతేగాని మన రెస్పాన్సిబిలిటీస్ పెరిగినంత మాత్రాన అహంకారం తెచ్చుకొని మనం ప్రవర్తించి భక్తులకు అపరాధం చేసి మన యొక్క భక్తిని చంపుకోకూడదు అనమాట. సో ఆల్రెడీ ఈ మార్గంలోకి వచ్చాము అంటే, రోజు నామం చేయగలుగుతున్నాము అంటే, ఏ కారణం వల్ల వచ్చి ఉన్నా కానీ పూర్వం మాత్రం ఖచ్చితంగా నామామృతం ప్రకారం 1000 జన్మలు విష్ణువును సేవించిన వాడే ప్రతినిత్యం కృష్ణనామాన్ని చేయగలడంట. సో అంతే, మీరందరూ కూడా ఆ 1000 జన్మలు విష్ణువుని సేవించేటువంటి ఇది పాస్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఈ కృష్ణనామం చేస్తున్నారు, దాన్ని కాపాడుకోవాలంటే ఏ రకమైన అపరాధ భావన లేకుండా గురువు కృష్ణ యొక్క సేవలో, వైష్ణవుల యొక్క సేవలో వినయపూర్వకంగా మనల్ని మనం కైంకర్యం చేసుకుని ఈ మార్గంలో పూర్ణత్వాన్ని పాస్ అవడానికి ప్రయత్నం చేయాలి. మధ్యలో టపాస్ అయిపోకూడదు అనమాట. అందుకోసం చాలా కేర్ఫుల్ గా, అందుకనే ఆచార్యులు ఏం చెప్తున్నారు, కత్తి మీద సామన్నారు భక్తి అంటే. చాలా కేర్ఫుల్ గా గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శ్రీల ప్రభుపాదికి, రదా గోవింద దేవస్థ సఖి బృందకి, హరినామ సంకీర్తన యజ్ఞకి, ఇతాయి గౌర్ ప్రేమనందే హరి హరి.